ప్రేమించే వ్యక్తిని నేను. అంచేత నేను ఈ పృథ్వీ కోసం ఏ దారం బట్టి ఏ విధంగా నేను ప్రయత్నాలు చేసినా కూడా ప్రేమ తిరిగి పొందుతాను. నాటు కోసుకొని సిద్ధాంతమే కదా ఆయన చెప్పదలుచుకున్నది ఇప్పుడు కూడా. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా కరిపేసి నేను తాగేశాను, నేను విషపానం చేసేసాను. నేను ఆ విషపానం చేసేసిన శివుణ్ణి నేనైనప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళకి ఇంకా కష్టాలు ఏమి ఉండవు అక్కడ. అందుకే కదా శివుడితో పాటు ఉండే వాళ్ళకి కష్టాలన్నీ శివుడు పాపం, సుఖాలన్నీ వీళ్ళకి అనే కదా అసలు మన పౌరాణిక ప్రిన్సిపల్స్ కూడా. ఇది చెప్తున్నాడు అక్కడది చేసేసాను నేను అని చెప్పాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వరదానము శాపాలు ఈ రెండే కదా. శాపము అంటే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే లిమిటేషన్, మనకు వచ్చేటటువంటి అడ్డు. అంచేత అడ్డులు నన్ను ఏం చేస్తాయి, నేనే వరదానం అయినప్పుడు ఐఎమ్ మైసెల్ఫ్ ఎ బ్లెస్సింగ్, ఇంకా అడ్డులు నన్ను ఏం చేస్తాయి, ఏమీ అడ్డుకోవు, నేను చేయదలుచుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది అనే భావనతో అది రాశారు. కొన్ని రోజులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి, చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అది ఆవిర్భవించిన రోజు, పుట్టిన రోజు చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మనిషి జీవితంలో కానీ దేని జీవితంలో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మొత్తం సర్వీస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ టు జెడ్ ప్రమోషన్స్ దగ్గర నుంచి, వీటి దగ్గర నుంచి, వాటి దగ్గర నుంచి అన్నీ కూడా మీరు ఇచ్చిన డేట్ మీదే అంత ఆధారపడి ఉంటుంది కదా. అలాగే సృష్టిలో మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక క్యాలెండర్ని మనము ఫాలో అయినా అవ్వకపోయినా, ప్రతి వ్యక్తి ఎప్పుడైతే భూమి మీద ఒక స్థూల శరీరాన్ని ధరిస్తాడో ఆ క్షణంలో చుట్టూరా ఉన్నటువంటి మూడు పరిస్థితులు వాడి మీద ఓ ముద్రను వేస్తాయి. ఇంకా వాడు ఏం చేసినా కూడా ఆ ముద్రని దాటి ఇంకో రకంగా ప్రవర్తించలేడు. ఒక విధంగా వాడు ఆ మూడింటికి బంధుడు అయిపోతాడు. వాటిని మూడు బంధములు అంటాం మనం, లేకపోతే మూడు గ్రంథులు అని పిలుస్తూ ఉంటాం మనం. కుండలిని జాగరణ ప్రక్రియలో మూడు గ్రంథులు అని చెప్పుకునే పేరును, మూడు బంధాలు అన్నా, మూడు ముద్రలు అన్నా, మూడు యోగాలు అన్నా, ఈ మూడింటి ద్వారా ఆ వ్యక్తి బంధితుడై ఉంటాడు. అవేమిటి అంటే, మొట్టమొదటిది వారి కుటుంబం యొక్క పరిస్థితులు. వ్యక్తికి జీవితంలో వాడు ఏ విధంగా చివర పెరిగి పెద్దవాడే వెళ్తాడో అని చెప్పగలిగేటటువంటి వాడి కుటుంబ పరిస్థితులు. దీన్ని ఆధ్యాత్మిక సాధనంలో వ్యక్తిగత కుండలిని జాగరణ సాధనంలో పోల్చి చూడాలి అంటే దీన్ని విష్ణు గ్రంథి అంటాం. ఇంచంటే కుటుంబ పరిస్థితుల్లోనే వాడిని పోషించి పెద్ద చేస్తాయి, పరిపాలన చేస్తాయి. అంచేత వ్యక్తి పుట్టిన మరుక్షణము
వాడిలో పనిచేసేటటువంటి విష్ణు గ్రంథి ఎలా ఏర్పడుతుంది అంటే వాడి కుటుంబ పరిస్థితులు బట్టి ఏర్పడుతూ ఉంటుంది. పరిపాలనా సామర్థ్యం కానీ జీవించే సామర్థ్యం కానీ దీన్ని విష్ణు గ్రంథి అంటాం. ఇంకాస్త పెరిగి పెద్దవాడే మెల్లిగా సమాజంలోకి అడుగు పెడతాడు. ఇంటి దగ్గర ముద్దులన్నీ చెల్లిపోతూ ఉంటాయి. వాడు ఏమడిగినా ఇచ్చిస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఏం చేసినా నెత్తిని పెట్టుకుని పూజిస్తూ ఉంటాం పిల్లల్ని, ఆన్ డ్యూటీలో ఉంటాం కదా. కానీ ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడే ఎప్పుడైతే సమాజంలోకి అడుగు పెడతాడో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఉండదు. వాడికి కొన్ని లిమిటేషన్స్, కొన్ని లోపాలు, కొన్ని కటింగ్స్ జరిగిపోతూ ఉంటాయి. ఈ కటింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో సడన్ గా అతనికి అర్థం ఏమవుతుంది అంటే అంతా నేను అనుకున్నట్టే జరుగుదు. బాహ్య ప్రపంచంలో అనేక రకాలైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. ఈ అవరోధాలు ఏ విధంగా ఏర్పడతాయి? భౌతిక పరిస్థితుల వల్ల కానీ కొండ ప్రదేశంలో ఉండేటటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి సామాజిక అవరోధాలు ఏర్పడతాయి. పల్ల ప్రాంతంలో నదుల వద్ద, సముద్రపు వద్ద ఉండే వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి సమాజంలో. అలాగే సమాజంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అడ్డంకులని సాధారణంగా మన యోగ పరిభాషలో భూతములు అంటాం. భూతములు అంటే ఆ భూతాలు కావు, భూతములు అంటే ఎలిమెంట్స్, తత్వాలు. వీటికి నాదుడు శివుడు, భూతనాదుడు అంటూ ఉంటాం కదా. అంచేత ఈ ప్రపంచంలోకి వచ్చి సమాజంలోకి వచ్చేటప్పుడు మనకి ఏర్పడేటటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి. కొన్ని పనులు మనం చేయగలం, కొన్ని పనులు మనం చేయలేము. అటువంటి దాన్ని రుద్రగ్రంథి అంటాం మనం. సాధనా జగత్తులో దీనికి రుద్రగ్రంథి, సామాజికమైనటువంటి పరిస్థితులు. ఇవన్నీ కాకుండా మనిషి, మానవుణ్ణి, సమాజాన్ని, విశ్వాన్ని, వీటన్నిటినీ కూడా ఒక కేంద్రంలో ఉండి నడిపిస్తున్నటువంటి 9 గ్రహాలు, వాటిని కంట్రోల్ చేసేటటువంటి 27 నక్షత్రాలు, వీటన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి 7 మండలము, 7 మండలాన్ని కంట్రోల్ చేసేటటువంటి 7 నక్షత్రము, ఇవి అంచెలు బాహ్య జగత్తులో. సమాజపరమైనటువంటిది మనం వదిలేసి కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్ని వదిలేస్తే ఏ జీవి ఎక్కడ భూమి మీద పుట్టినప్పటికీ కూడా మొట్టమొదట ప్రభావం ఏమవుతుందంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి 9 గ్రహాల ప్రభావము. అప్పుడు ఉన్నటువంటి ప్రభావము అంటే మొత్తము సృష్టి ఒక విచిత్రమైన సంతులనంలో ఉంది. అన్ని గ్రహాలు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సమత్వం, యోగ ఉచ్యతే అనే పదార్థము ప్రకృతిలో ఉంటుంది. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఏ బ్యాలెన్స్ కాస్త ఇటు ఇటు అయినా మొత్తం సృష్టి కొలాప్స్ అయిపోతుంది, మొత్తం సృష్టి. కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అసంతులన జరగదు ప్రకృతిలో. అన్ని గ్రహాలు కొన్ని 100,000 సంవత్సరాల బట్టి, కొన్ని 1,00,000 సంవత్సరాల బట్టి ఒకే ఆర్బిట్లో తిరుగుతున్నాయి. ఆ ఒకే ఆర్బిట్లో, సంతులమైనటువంటి ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఈ పరస్పర ఆకర్షణ వికర్షణ ప్రభావాల వల్ల ఒక్కొక్కసారి దాని పరిభ్రమణ దిశ కానీ డైరెక్షన్ కానీ మారవచ్చు. కానీ సంతులనం మారదు, బ్యాలెన్స్ మారదు. ఇవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలని కంట్రోల్ చేసేటటువంటి 27 నక్షత్రాలు పైన ఉన్నాయి. 27 నక్షత్రాలు ఎందుకున్నాయి? మీరు తలపైకి ఎత్తి చూస్తే అనేక నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా. మరి 27 నక్షత్రాలు ఉండటం ఏంటి? మిగతా నక్షత్రాలు మనిషి జీవితాన్ని ఎందుకు ప్రభావితం చేయలేదు అనే ఒక అనుమానం రావాలి. దానికి కారణం ఏంటి అంటే ఋషులు చెప్పినటువంటి నక్షత్రము బాహ్య ఆకాశంలో మనకి కనిపిస్తున్నటువంటి నక్షత్రము కాదు. ఋషులు ఏం చేశారు అంటే పృథ్వీని కేంద్రంగా పెట్టుకుని మొత్తం యూనివర్స్ని 360 డిగ్రీలుగా మార్చారు. మొత్తం వృత్తాకారం అంతే కదా, మీరు అంతకంటే ఎక్కువ డిగ్రీలు రావు ఇక్కడ. అందులో 13 డిగ్రీల 20 సెకండ్ల భాగాన్ని ఒక నక్షత్రము అన్నారు. అంటే ఇప్పుడు ఒక చక్రం కనుక గీసి చక్రంలో 13 డిగ్రీల 20 సెకండ్ల చొప్పున గీతలు గీసుకుంటూ సెంటర్లోకి వస్తే మొత్తం 27 భాగాలు ఏర్పడతాయి. ఈ భాగాల్ని నక్షత్రం అన్నారు తప్ప అక్కడ ఉన్న వాటి నక్షత్రం అనేది వాళ్ళు. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళా చెప్తున్నాను నేను. నక్షత్రాలు కొన్ని కోట్లను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. ఆ నక్షత్ర ప్రభావం గురించి ఋషులు చెప్పటం లేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే చాలా దూరంగా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన యొక్క సామూహిక ప్రభావం మన మీద పడుతుంది తప్ప వ్యక్తిగత ప్రభావం మన మీద పడదు. ఇప్పుడు బాంబు బ్లాస్ట్ అవుతుంది, బాంబు బ్లాస్ట్ అవుతుంది, కొంతమంది చచ్చిపోతారు. వ్యక్తిగతమైనటువంటి మార్పులు అక్కడున్న వ్యక్తిగతమైన వ్యక్తులు మార్పు చెందటం వల్ల వాటి కుటుంబ పరిస్థితుల మీద మార్పు అవుతుంది. కానీ దూరంగా ఉన్న వాళ్ళ మీద వ్యక్తిగత కుటుంబ మార్పులు ప్రభావం ఉండదు కదా. సామాజిక పరమైనటువంటి భావం రాష్ట్రానికి పూర్తిగా బంధనం ఏదో చెప్తూ ఉంటారు కదా, ఇదేంటి సామూహికమైన ప్రభావం మొత్తం దేశం మీద పడుతుంది ఒకేలాగా. అక్కడ మళ్ళీ మార్పులే ఉండవు కదా, బంద్ అంటే బందే, అది ఎక్కడ పడింది అన్ని చోట్ల ఒకేలాగా పడుతుంది అది. అదేవిధంగా దూరంగా జరుగుతున్నటువంటి ఆ నక్షత్ర సమూహాల గుంపు మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇలా ఒక కోన్లాగా ఏర్పడుతుంది భాగం, 13 డిగ్రీల 20 సెకండ్ల భాగము ఈ కేంద్రం మీద ఒక రకమైనటువంటి మార్పు తెస్తుంది. ఇంకాస్త పక్కకు వస్తాం, 13 డిగ్రీల 20 సెకండ్ల నుంచి దానికి ఇంకో 13 డిగ్రీల 20 సెకండ్లు కలిపితే 26 డిగ్రీల 40 సెకండ్లు అవుతుంది, అది ఇంకొక సమూహము. ఇలాగా 27 సమూహాలు ఏర్పడతాయి. ఈ 27 సమూహాలు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలను నక్షత్రాలు ఇవన్నీ కూడా మనిషి చేతనత్వం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుపుతుంది. ఈ ప్రభావము ప్రకృతి వల్ల ఏర్పడే ప్రభావము, ఇది బ్రహ్మగ్రంథి అంటాం. సృష్టి మొత్తం బ్రహ్మ వల్ల ఏర్పడింది కదా, అంచేత ఈ విధమైనటువంటి ప్రభావము మానవుడి శరీరం మీద మనదాని మీద ఏ విధంగా పడుతుందో దాన్ని తెలిపేది బ్రహ్మగ్రంథి. ఈ కుండలిని జాగరణ ప్రక్రియలో ఈ 3 గ్రంథుల్ని దాటాలి అన్నారు. వదిలేమని చెప్పలేదు, దాటాలంటే అది పక్కన ఉంటుంది, అవసరం అయినప్పుడు ఉపయోగించుకుంటాం, అవసరం లేనప్పుడు. అందుకే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గ్రంథి పూజింపబడలేదు. ఎందుకంటే పూజించవలసిన పూజించకపోయినా ప్రభావం ఒకలాగే ఉంటుంది కనుక. ఏం చేస్తా, ఎక్కడో ఉన్న ఒక సమూహాన్ని మీరు ఇక్కడ ఎన్ని పూజలు చేస్తే అక్కడ ఏం మారుతుంది, ఏం మారదు అది. అంచేత బ్రహ్మదేవుడికి గుడి కట్టించడం మానేశారు, కష్టపడిన లాభం లేని పూజ ఎందుకు, అదేదో ఉందిగా పద్దెంటి గుర్రం ఏదో ఎక్కకూడదు. తర్వాత బొక్కిన వదిలేయండి కదా, అత్యంత ఏలకమా 13 డిగ్రీస్ 20 సెకండ్స్ పీరియడ్ లో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఒకే ప్రభావం చూపించే దేవుడు మనకు ఎందుకు, వద్దులే అన్నం. చేత బ్రహ్మదేవుడిని మనం ఉపాసన చెయ్యం, కానీ దాని అర్థం దానికి ప్రభావం లేదని కాదు, బాగా ప్రభావం చూపించేది ఆయనే. సామూహికమైనటువంటి మొత్తం గుంపులో ఇచ్చే ప్రభావం ఇచ్చేసాక ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్న మార్పులే మనం చేసుకునేది కదా. ఈ ప్రభావాన్ని ఈ శక్తిని ఉపయోగించుకునే కలిగేసేటువంటి బ్రాహ్మీ శక్తి గాయత్రి మంత్రము అంటారు. ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎప్పుడూ చిన్న చిన్న కుటుంబపరమైన వ్యక్తిగతమైన ఆరాధన సాధన ఉపాసన జరుగుతుంది తప్ప సంపూర్ణ సృష్టిని చేంజ్ చేయగలిగేటువంటి ఈ చేతనత్వాన్ని అసలు ఊహించలేకపోయారు ఇప్పుడు మనుషులు. ఊహలోకి రాలేదు కనుక దాన్ని పూజించేటటువంటి ప్రసక్తి కూడా రాలేదు. అంటే ఊహించలేకపోయారా అంటే ఊహించగలిగారు కొంతమంది వ్యక్తులు. ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఊహించగలిగి దాన్ని ఉపాసన చేసేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. బ్రాహ్మీ చేతనత్వాన్ని ఊహించగలిగే వ్యక్తులు, ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఊహించగలిగే వ్యక్తులు ఎప్పుడు ఉంటూనే ఉండాలి సమాజంలో. కానీ ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఏ క్షణంలో అయితే మీరు తెలుసుకొనగలుగుతారో ఆ క్షణంలో మీరు సామాజికమైన వ్యక్తిగతమైనటువంటి సమస్యలను వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక ఏ పోస్ట్లో ఉన్నవాడైనా సరే ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉండి ప్రజోపజీవనాన్ని వాటిని కంట్రోల్ చేసే వ్యక్తి కుటుంబ సామాజిక జీవనాన్ని జీవించలేడు. ఉదాహరణకి ఒక చిన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడికి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాడి తన్నొప్పి, అంటే ఇంకా ఎప్పుడు కూడా వాడు వ్యక్తిగత జీవితము సామాజిక జీవితం ఏం ఉండడు. వాడు పాప ఎక్కడో కూర్చుని నేను పార్టీలో ఉన్నానన్న గబుక్కున ఫోన్ వస్తుంది వెళ్ళిపోతాడు. ఇది అసలు ఎప్పుడు కూడా బ్రాహ్మీ చేతనత్వంలో వచ్చేటటువంటి పెద్ద బాధ ఏంటి అంటే వ్యక్తిగత సామాజిక జీవితానికి వాడు అనర్హుడైపోతాడు. ఒక విధంగా అనర్హుడైపోతాడు అంటే వాడి వల్లే వ్యక్తిగత సామాజిక జీవితాలు ఉంటాయి, కానీ వాడు పాపం ఫిజికల్గా వాడు ఈ భౌతిక జీవితంలో కానీ సామాజిక జీవితంలో కానీ పాలు పంచుకోలేకపోయేవాడు ఒకప్పుడు. అందువల్ల ఎక్కడో అడవిలో ఆశ్రమంలో ఉంటూ గురుకులంలాగా పెట్టుకుని అక్కడ ఆ సాధనలు అవి చేస్తూ ఉండేవాడు. కానీ మిల్లిమిల్లిగా ఏ విధంగా అయితే ఈ కమ్యూనికేషన్స్ రవాణా విధానాలు అవి మిల్లిమిల్లిగా పెరుగుతున్నాయో మిల్లిమిల్లిగా ఈ బ్రాహ్మీ చేతనత్వ స్థాయికి మనిషి మిల్లిమిల్లిగా ఎదగలుగుతున్నాడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే దాన్ని ప్రయత్నం చేయగలుగుతున్నాడో ఈ బ్రాహ్మణత్వాన్ని గురుకులంలోనూ ఆరణ్యకాలంలోనూ ఆపకుండా మొత్తము సమాజపరంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి సాధనకు అర్హుడే అనేటటువంటి ఒక స్థాయికి ఒక మాట చెప్పటానికి కావలసిన సాధన పురుషార్థం గల వ్యక్తి కావలసి వచ్చాడు. అటువంటి వ్యక్తి గురువుగారే కాదు, గత 80 100 ఏళ్ల చరిత్రలో ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. దయానంద సరస్వతి కానీ
ఆర్య సమాజ స్థాపకులు కానీ విరజానంద కానీ ఇలా చాలా ఆనంద స్వామి కానీ ఇలాగ రకరకాల వ్యక్తులు ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ప్రతి వ్యక్తి దగ్గరికి అందించవచ్చు అనేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ని తయారు చేస్తూ వచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ని తయారు చేస్తూ వచ్చాక ఒక విస్ఫోటన, ఒక రివల్యూషన్ తీసుకొస్తాం. మెల్లిగా ఒక యాటమ్ బాంబు తయారు చేయాలి అంటే అనేక మంది చాలా అవస్థలు పడ్డాక యాటమ్ బాంబు తయారవుతుంది. చివరికి ఒక వ్యక్తి చేతిలో పడుతుంది యాటమ్ బాంబు, వాడు విసురుతాడు యాటమ్ బాంబుని. ఆ యాటమ్ బాంబుని విసరటానికి కావాల్సిన శక్తి తయారు చేసుకోవటానికి రామకృష్ణ పరమహంస అవతారం యొక్క అంతర్గత రహస్యం. మామూలుగా పైకి కనిపించేది ఏంటి అంటే అనేక దేవతలను ఉపాసన చేశాడు అని, కానీ అనేక దేవతల్ని కాదు ఆయన ఉపాసన చేసింది. మనం కరెక్ట్గా కనుక చూసుకుంటే అందులో 27 డిగ్రీస్ వచ్చే గల సమూహాలు, ఈ సమూహాలన్నిటికీ కలిపి ఒక్కొక్క దేవతా స్వరూపం ఏర్పడుతూ ఉంటుంది. ఆ దేవతా స్వరూపాలన్నిటినీ కూడా అతను సాధన చేసి అవి ఎలా ఉంటాయో ఊహించి వాటిని అనుభవించి ఈ శక్తులన్నీ ఇలా పనిచేస్తాయి అని తెలుసుకున్న తర్వాత ఈ శక్తులు 24 శక్తుల యొక్క సమన్విత రూపమైనటువంటి గాయత్రి మంత్రాన్ని నేను తర్వాత జన్మలో అనుష్ఠించి మానవాళికి అందజేస్తాను అని రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడే చెప్పాడు. ఆయన కొటేషన్ ఒంగోలులో ఉంది, ఎక్కడో నాకు గుర్తు లేదు ఇప్పుడు పేజీ నెంబర్ అది కూడా కదా ఉంది కదా రామకృష్ణ పరమహంస జీవిత టైంలోనే. అందువల్ల ఈ రామకృష్ణ పరమహంస జీవితంలో చాలా ఎక్కువ భాగం సాధనలను గడిచిపోయింది. మొత్తం జీవితం సాధనకు అంకితం అయిపోయిన జీవితం అది. ఆ సాధన యొక్క ఫలితాలను ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా అందించాలి అని వివేకానందని ఎన్నుకోవాల్సి వచ్చింది. చాలాసార్లు గాయత్రి పరివారి వాళ్ళకి ఒక మానసిక వ్యధ ఉందేమో అని నా డౌట్. మన గురువు గారికి మళ్ళీ తిరిగి వివేకానందలో వాళ్ళు లభించలేదు అని, ఆయనకు అవసరం లేదు ఆయన ఇప్పుడే అంటున్నాడు. కానీ వివేకానంద కూడా చేయవలసిన పని తనే చేసేసుకున్నాడు ఈ జీవితంలో. బుద్ధుడికి వివేకానంద అవసరం లేదు కదా, తనే సాధన చేసుకున్నాడు, తనే ప్రచారం చేసుకున్నాడు. ఇంతలో ఒకసారి వాళ్ళ మాటల్ని మీరు మరీ లిటరల్గా తీసుకుని బాధపడిపోతండి. కానీ అక్కడ వాళ్ళు చెప్పింది, ఆయన చెప్పేది ఏంటి అంటే, వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు నేను చేయవలసింది సాధన, వ్యక్తిగత సాధనలో రామకృష్ణ పరమహంస జీవితంతో పరిసమాప్తి అయిపోయింది. యుగ జీవితంలోనే అంటే ఏంటి, యుగ జీవితం అంటే నా ఉద్దేశం ఈ మానవ జీవితం ఒక పరిణామ క్రమంలో ఇంతవరకు వచ్చింది. సాధారణంగా తీర్థశాస్త్ర సొసైటీ ఆ యాంగిల్లో మనకి అవగాహన ఉన్న వాళ్ళం ఏం చెప్పుకుంటాం అంటే, 5th root race వరకు ఈ జీవితం వచ్చింది అని. అదొక క్లాసులో ఉన్నట్టు ఒక స్థాయికి ఎదిగాము. రామకృష్ణ పరమహంస ఏం చేశాడు అంటే, ఇంకా వ్యక్తిగత సాధనలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసేటటువంటి సాధనలు చేశాడు. ఇంకా ఆ తర్వాత వ్యక్తిగత సాధనకి ప్రాముఖ్యత లేదు. రామకృష్ణ పరమహంస ఉద్భవించిన తర్వాత మీరు చూడండి, వ్యక్తిగత సాధకులకి పెద్ద విలువ లేదు. సమిష్టి సాధన కావాలి, వ్యక్తిగత సాధన కాకుండా సమూహాలుగా ఏర్పడి సాధన చేయటం కావాలి అనే దానికి కూడా ఒక బీజాంకురం హిమాలయాల్లో ఉండేటటువంటి గురువులు 1875 అమెరికాలో రష్యాలో పుట్టిన ఒక వనిత చేత హిమాలయాలకి రప్పించుకుని అమెరికాకి పంపించారు. పంపించాక మళ్ళా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంటే, అమెరికాలో దాని హెడ్ క్వార్టర్స్ పెడితే లాభం లేదని చెప్పి మద్రాసుకి మార్చాల్సి వచ్చింది హెడ్ క్వార్టర్స్. ఏమి వాళ్ళు ఎంత ప్రయత్నించినా మళ్ళా భారతదేశానికే వాళ్ళు కూడా తిరిగి తిరిగి గురువులు రావాల్సి వస్తుంది. అలాంటి చోట పుట్టాం మనం భారతదేశంలో. ఈ సమిష్టి సాధన, వ్యక్తిగత సాధన కాకుండా సమిష్టి సాధన, రామకృష్ణ పరమహంస అవతారం సాధించిన తర్వాత కొన్ని ప్రయత్నాలు శారదామాత చేసింది. కనిపిస్తూ కూడా ఉంటాయి ఆవిడ జీవిత చరిత్ర కనుక మీరు చదివితే. శారదామాత జీవిత చరిత్ర, గురువు గారి జీవిత ఇప్పుడు జీవిత చరిత్రతో చాలా పోలికలు ఉంటాయి, చాలా పోలికలు ఉంటాయి. చేసింది ఆవిడ సామూహికంగా వాటికి వాటికి బీజారోపణ చేసింది. సరే కాలగర్భంలో అది మారిపోయాక మళ్ళా ఈ విధంగా అవతరణ చెందాక ప్రపంచంలో విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి ఈ రెండు గ్రంథులు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి యాక్టివ్గా ఉన్నాయి, ప్రతి వాడు కూడా వాడి యాంగిల్లో వాడి కేంద్రంలో విష్ణు గ్రంథిని చాలా తీవ్రంగా డెవలప్ చేసుకుంటున్నాడు. నేను నా వాడు అదే కదా విష్ణు గ్రంథి అంటే. దాని తర్వాత ఏంటి, ఈ విష్ణు గ్రంథికి నేను నా వాళ్ళకి నేను ఏదైనా చేసుకోవటానికి ఎవడైనా అడ్డు వస్తే రుద్ర గ్రంథిని ఉపయోగించేస్తున్నాడు. ధనామని ఏదో చేస్తాడు వాళ్ళని అడ్డు తొలగించేస్తూ ఉంటాడు. ఈ విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి స్థాయి ఎంతవరకు ఎదిగిపోయింది అంటే, అది మామూలు స్థాయికి మించి అతిగా విడిపోయింది. అతిగా ఏది విడిపోయినా కష్టమే, మొహం ఎత్తుతుంది. కనుక సమత్వం యోగ ఉచితే అనే సిద్ధాంతానుసారము మెల్లిమెల్లిగా బ్రహ్మ గ్రంథి యొక్క చేతనత్వము తీవ్రత మనుష్యుల్లో పెంచాలి.
ఈ బ్రహ్మగ్రంథి యొక్క తీవ్రత పెంచాలి అంటే బ్రాహ్మణత్వాన్ని ఎక్కువ చేసుకోవాలి మనం. అంచేత ఈ మూడు గ్రంథుల భేదనలో విష్ణుగ్రంథి రుద్రగ్రంథి గురించి మీరు అవస్థపడక్కర్లేదు. అవి భేదించబట్టడమే కాదు, విస్ఫోటన చెంది చాలా దూరం వెళ్ళిపోయాయి వ్యక్తుల్లో.
నేను నా వాళ్ళు అనుకోవటము, దాని గురించి ఎవరైనా అడ్డు వస్తువాళ్ళని అడ్డు తొలగించేసుకోవటం
అంటే మనం చేసినా చేయకపోయినా మనం ఎందుకు చేయమంటే మనం బ్రహ్మగ్రంథి సూపర్ స్టేట్లో ఉన్నాం గాయత్రి పర్వాలలో. అంచేత మనకి చిన్న చిన్న మనకి తట్టవు, కానీ మామూలు సామాజిక స్థితిలో మనం చూస్తూనే ఉంటాం కదా వీటన్నిటినీ. అంచేత వీటన్నిటినీ మించి సామూహికమైనటువంటి ఈ బ్రహ్మగ్రంథి భేదన అంటే ఈ బ్రహ్మగ్రంథిని ఉపయోగించుకోవటం ఎప్పుడు మనం చేయగలుగుతాము ఎలా చేయగలుగుతాం అనే దానికి మొట్టమొదటిసారి 1915-16 ఆ ప్రాంతాల్లో జ్వాలాకులు అనే మహర్షి ఇక్కిరాల కృష్ణమాచార్య ద్వారా పౌర్ణిమ మెడిటేషన్స్ అనేది ప్రవేశపెట్టాడు, పౌర్ణిమ ధ్యానాలు అని. ఈ పౌర్ణిమ ధ్యానాల ప్రాముఖ్యత గురువుగారు ఉన్నప్పుడు గురువుగారికి తెలిసినప్పటికీ కూడా కొన్ని విశేష కారణాల వల్ల పౌర్ణిమకి మార్పు ప్రాముఖ్యత అంత ఇవ్వలేదు ఆయన. కానీ ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా హిందూ ధర్మశాస్త్రాల్లో అనేక పౌర్ణిమలకి ఆటోమేటిక్గా ఇంపార్టెన్స్ ఉంది. శరత్ పూర్ణిమని, వ్యాస పూర్ణిమని, బుద్ధ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ. అంచేత పూర్ణిమ మెడిటేషన్స్ అని భారతదేశానికి విశేషంగా పెద్దగా చెప్పవలసిన పని లేదు. ప్రతి పూర్ణిమకి మనం ఏదో ఒక పండుగ చేసుకుంటూనే ఉన్నాం, జరుపుకుంటూనే ఉన్నాం. కానీ గురువుగారి శరీరం వదిలేసిన తర్వాత జ్వాలాకుల మహర్షి పశ్చిమ దేశాలకి పూర్ణిమ మెడిటేషన్స్ అంటే పూర్ణిమ ధ్యానాలు అనే పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత శాంతిపుంజలో తీసుకోబడే నిర్ణయం ఏంటి అంటే 92 వరకు అనుకుంటారు, 92 వరకు ఉన్న పూర్ణిమలన్నీ కూడా సంస్కారాలకి ఉపయోగించుకోవాలి అని. ఇచ్చేత ఆ రోజు ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా వీలుంటే ఎన్ని సంస్కారాలు మీరు శాంతిపుంజలో చేయించుకోగలిగితే అన్ని సంస్కారాలను మాతాజీ సమక్షంలో చేయించుకోండి అని ఉండోళ్ళ నుంచి ఒక చిన్న శ్రద్ధాంజలి అని ఒక పాంపులెట్ ఇచ్చారు. అందులో డేట్ కూడా ఇచ్చారు వీళ్ళు, పూర్ణిమ ఎప్పుడవుతుందో. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి పూర్ణిమకి. ఇచ్చేంటే మళ్ళీ మీరు క్యాలెండర్ వెతుక్కునే డేట్స్ ఎప్పుడు ఉన్నాయో కూడా మీరు చూసుకోకలే. ఆ గణపతిని చూసుకుని ఆ డేట్కి అక్కడికి వచ్చేయండి అన్నారు. పూర్ణిమకి వచ్చే ఏం చేయమన్నారు? సంస్కారాలు చేయించుకోమన్నారు. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా సంస్కరింపబడుట అనే దానికి అర్థం ఏంటి అంటే యాంత్రికంగా మీ ప్రమేయం లేకుండా, మీ ఆలోచనల ప్రమేయం లేకుండా ఒక దైవానువర్తి అయినటువంటి వ్యక్తి, ఈశ్వరాజ్ఞను పాటించేటటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలగడం సంస్కారం. సంస్కారాన్ని కనుక మనం డిఫైన్ చేయదలుచుకుంటే ఏంటి అంటే మీరు మనస్సుని కంట్రోల్ చేసుకుని చాలా బాధపడిపోయి గురువుగారు ఇలా చేయమన్నారు అని చేయటం వేరు, అలవాటుగా ఆనవాయితీగా అవలీలగా ఆడుతూ పాడుతూ అంటే మీకు అది సెకండ్ నేచర్ అయిపోయింది, మీ హ్యాబిట్ అయిపోయింది అనమాట. మీరు అలా తప్ప ఇంకో విధంగా చేయలేరు. మీరు అలా చేయగలగటం సంస్కారం. ఆ సంస్కారం ఎప్పుడు బయటపడుతుంది అంటారు, ఎంత మనం ముసుగు వేసుకుని, ఎంత నేను ముల్ల నసరుద్దీన్ ఖర్చు చెప్పాను కదా పెళ్లి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, అది వాడి సంస్కారం, వాడే చేశాడు. వాడు ఎంత వాడు టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని ఇచ్చేసుకున్నా కూడా కప్పుకుని నిర్దాస్తాడు. కానీ సంస్కారవంతుడు ఎంత రఫ్గా బిహేవ్ చేయాలనుకున్నా వాడి సంస్కారం బయటపడిపోతూ ఉంటుంది. అంచేత సంస్కారం అనే పదానికి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంస్కారవంతులు మీరు అవ్వాలి అంటే సంస్కారం చేసుకోవటం కాదు, అక్షరాభ్యాసం అని కానీ విద్యాభ్యాసం అని కానీ ఏదో నామకరణ సంస్కారం అని కానీ ఇది కాదు. ఆ సంస్కారం వల్ల మీరు అవలీలగా మీ జీవితంలో సునాయాసంగా యాంత్రికంగా అలవాటు పడిపోవాలి ఒక రకమైనటువంటి ప్రవర్తనకి. ఆ రకమైన ప్రవర్తన ఏమిటి అనేది అక్షరాభ్యాసం నాడు ఏం జరుగుతుంది అంటే మీకోసం చెప్తున్నాను. ఇది అక్షరాభ్యాసాన్ని అనేక సంస్కారాలు చేయొచ్చు, ఎక్స్ప్లెనేషన్ దానికి ఇస్తే సుఖం అని చెప్తున్నాను. అక్షరాభ్యాసం నాడు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సంస్కారం అవలీలగా అనుకూలంగా వాళ్ళు ఏమి నేర్పాలి అంటే నిన్నగా జీవితంలో రెండు రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు క్షరం అయిపోతూ ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఎప్పుడు కూడా అక్షరంగా ఉంటాయి, నాశనం కాకుండా ఉంటాయి. అంచేత అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు చిన్నపిల్లవాడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు నేర్పాల్సింది ఏంటి అంటే ప్రపంచంలో క్షరమైన వాటి దానికంటే అక్షరమైన వాటి వైపు నువ్వు నీ ప్రేమను పెంచుకో, నీ అలవాట్లను అటువైపు మార్చుకో అని కనుక మనం చిన్నప్పుడే నేర్పిస్తే అక్షరాభ్యాసం అప్పుడు వాడికి 15-16 ఏళ్ళు వచ్చాక మనం ఏం చెప్పక్కర్లే, వాడికి అదే యాంగిల్లో ఆలోచించడం అలవాటు అయిపోతుంది. ఇది సంస్కారం, సంస్కరింపబడుతున్నది.
ఈ సంస్కారాలన్నింటినీ కూడా పూర్ణిమ నాడే ఎందుకు చేయాలి, పూర్ణిమ నాడే ఎందుకు మహాత్ములందరూ కూడా ఈ సంస్కారాలకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే, మెడిటేషను ధ్యానము జపము అది మనం చేసుకోవాలన్నప్పుడు సాధారణంగా శాంతంగా ఏకాంతంగా ఉన్న ప్రదేశాన్ని కోరుకుంటాం. ఎందుకంటే ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో మీరు చేసుకోవాల్సిన జపము కానీ ధ్యానము కానీ సులభంగా జరుగుతుంది. అదేవిధంగా పూర్ణిమ నాడు మన మనస్సు బుద్ధి శరీరము మనోవాక్కాయ కర్మలు ఈ మూడు కూడా బాహ్య జగత్తులో మనస్సుకు సంబంధించిన చంద్రుడు, ఆత్మకి సంబంధించినటువంటి సూర్యుడు, శరీరానికి సంబంధించినటువంటి పృథ్వీ ఈ మూడు కూడా ఒకే గీతలో ఉంటారు. తాంత్రిక పరిభాషలో గీత యొక్క అర్థం నేను చెప్పాను కదా, గీత అంటే ఏంటి, ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుని కలిపేటటువంటి అతి చిన్న దూరము. అసలు స్ట్రైట్ లైన్ డెఫినేషన్ అది, రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి అతి చిన్న దూరము, షార్టెస్ట్ రూట్. ఒక బిందువు అంటే ఒక విధమైనటువంటి యోగము పూర్తయిపోయింది, భౌతిక జీవితాన్ని మనం అర్థం చేసేసుకున్నాం. భౌతిక జీవితాన్ని నుంచి ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోవాలి, అది రెండో బిందువు. ఈ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి అతి చిన్న దారిలో షార్ట్ కట్ కావాలని అడుగుతూ ఉంటాం కదా అందరం, అది గీత. ఇటువంటివి 24 గీతలు ఉన్నాయి అన్నాడు గురువు గారు. 24 గీతల్ని ట్రాన్స్లేట్ చేసి అందించారు మనకి. అందులో అష్టావక్ర గీత చాలా బాగుంటుంది, చాలా పనికొస్తుంది కూడా మనకి. భగవద్గీత సరే ఎప్పుడు అసలు 24 గీతల్లోనూ చాలా ప్రముఖ గీత భగవద్గీతే, కానీ మన దారికి దారి చూపించేటటువంటి గీత వేసి చూపిస్తూ ఉంటాం కదా, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని. అలాగా ఆధ్యాత్మిక జగత్తులో మనకి దారి చూపించేటటువంటి 24 గీతలు కూడా ఈ పూర్ణిమ నాడు ఉద్భవించాయి. వశిష్ఠ గీత కూడా ఇంకోటి ఇంపార్టెంట్ గీత. ఈ గీత ఏర్పడుతుంది పూర్ణిమ నాడు. ఏ గీత ఏర్పడుతుంది, మనస్సు చంద్రుడు, ఆత్మ సూర్యుడు బాహ్య జగత్తులో, పృథ్వీ ఈ మూడు కూడా ఒకే గీత మీదకి వచ్చేస్తాయి. ఈ మూడు ఒకే గీత మీదకి వచ్చేసరికి మన గీతలు కూడా మారిపోతాయి, సాధనలో షార్ట్ రూట్ వచ్చేస్తుంది, చాలా తొందరగా ఫలితాలు మనకు వస్తాయి ఆ రోజు. కనుక ఆ రోజు సంస్కారాలు కనుక చేసుకుంటే సంస్కారాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పూర్ణిమ నాడే సంస్కారాలు చేసుకోవాలా, మళ్ళీ అలాంటి భ్రమంలో పడిపోకండి మీరు. పూర్ణిమ అనేది ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పాను, మీ మనస్సు మీ ఆత్మ మీ శరీరము ఒకే గీత మీద ఒకే లైన్లో ఉంటే ఎప్పుడుంటే అప్పుడే పూర్ణిమ. అందుకే గత వీరబ్రహ్మం గారు ప్రిడిక్షన్స్లో ప్రిడిక్షన్స్ ఉంది, రాబోయే రోజుల్లో ప్రతిరోజు పూర్ణిమే అన్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్రతిరోజు పూర్ణిమే అనేది వాస్తవిక జీవితంలో జరగడం అసంభవం అది. ప్రతిరోజు పూర్ణిమే అంటే ఏంటి అంటే, ఉన్న వ్యక్తులు అందరూ కూడా పూర్ణిమ అవస్థలోనే ఉంటారు, వాళ్ళు పరిపూర్ణ అవస్థలోనే ఉంటారంటే ఏంటి, వాళ్ళ ఆత్మ చెప్పింది మనస్సు వింటుంది, మనస్సు చెప్పింది శరీరం వింటుంది. మనోవాక్కాయ కర్మలా చెప్పింది ఆలోచించటం, ఆలోచించింది చేయటం అనేది జరిగినప్పుడు మీరు పూర్ణిమ స్థితిలో ఉన్నారు అని అర్థం. అంచేత మనం ఎప్పుడు ఆ స్థితిలో ఉంటాము అప్పుడు ఏ సంస్కారం తీసుకున్నా ఆ సంస్కారము ఫలవంతమవుతుంది. ఈ 24 సంస్కారాలను 24 పూర్ణిమలను అందులో 12 పూర్ణిమలు మాత్రమే గురువు గారు ఎన్నుకున్నారు. సంవత్సరానికి వచ్చేవి 12 అనుకోండి, గురువు గారు ఎన్నుకోవటానికి ఏం లేదు అందులో. ఈ 12 పూర్ణిమలను కూడా మాతాజీ సమక్షంలో సంస్కారాలకి ఎక్కువ ఉపయోగం ఇవ్వమని చెప్పారు. ఎందుకు ఎక్కువ ఉపయోగం ఇవ్వమని చెప్పారు అంటే, బ్రాహ్మీ చేతన ఒక యాంత్రికమైనటువంటి చేతన తప్ప అందులో మళ్ళా మీ కంట్రోల్ మీ నిర్ణయము ఉండకూడదు. ఇప్పుడు విష్ణు గ్రంథి ఉంది, రాక్షసులెవరు దేవతలెవరు, ఇందులో ఎవరిని మనం దూరం పెట్టాలి ఎవరిని దగ్గరికి తీసుకోవాలి అనేటటువంటి మనస్సు పరిధి పనిచేస్తూ ఉంటుంది. పరిపాలన వ్యవస్థలో అందరినీ ఒకేలా ట్రీట్ చేయలేం కదా విష్ణు గ్రంథిలో. అలాగే శివతత్వం వచ్చేసరికల్లా ఏమవుతుంది, నన్ను పొగిడిస్తే, పొగిడిస్తే అంటే నువ్వు స్తోత్రాలు చేసేస్తే అని కాదు, తను చెప్పిన దారిలో తను అడిగింది నువ్వు చేసే అంటూ ఉంటే, అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, స్విచ్ నొక్కాం మనం. అంచేత శివ విష్ణు స్వరూపాలలో నిర్ణయాత్మకమైనటువంటి మనస్సు బుద్ధి పనిచేయాలి. శివతత్వంలో అసలు బుద్ధి పనిచేయదు, భస్మాసురత్వం. అంచేత మళ్ళీ శివుణ్ణి విష్ణువు రక్షిస్తూ ఉండాలి మధ్యలో ఎప్పుడు. అంటే ఇక్కడ శివుడు తక్కువ విష్ణువు గొప్ప అనే ప్రమేయం లేదు, ఇక్కడ ఒక ప్రాకృతమైనటువంటి శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్ ఉంది, చిన్నపిల్లల స్విచ్ వేసినా పెద్దవాళ్ళు స్విచ్ వేసినా ఎవరు స్విచ్ వేసినా కరెంట్ వచ్చి తీరుతుంది, దాన్ని మీరు ఆపలేరు. పరిపాలించేటటువంటి సామాజిక సభ్యులు ఏం చేస్తారు, పిల్లలకు అందకుండా ఎత్తుగా పెడతారు, అంటే పిల్లల మీద కోపం ఉందనా. అంచేత శివుణ్ణి ఎవరు రక్షించారు, విష్ణువు రక్షించాడు. అంటే నిజంగా రక్షించాడా, ప్రకృతిమైనటువంటి శక్తులను ఉపయోగించుకోవాల్సినటువంటి మనస్సును ఉపయోగించుకుని నిర్ణయించుకోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడేది విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ రెండూ కాకుండా యాంత్రికంగా జరిగిపోయేటటువంటి పనులు కొన్ని ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. నిద్రపోతాం, ఆపుకోలేం, ఆకలిస్తుంది. వీటన్నిటికీ లిమిటేషన్స్ మీరేం పెట్టలేరు. అక్కడ విష్ణుగ్రంథి పనిచేయదు, రుద్రగ్రంథి పనిచేయదు. ఏం ఆకలేయకూడదు మనకి క్షణం అంటే ఆకలే పైకి మీరు చెప్పకపోవచ్చు కాస్త. అది రుద్రగ్రంథి పనిచేయటం వల్ల ఈ సమాజంలో ఇక్కడ మనం చెప్పకూడదు ఆకలిస్తుంది అని మనం చెప్పాం, కానీ లోపల ఆకలి వేస్తూనే ఉంటుంది కదా. వీటన్నిటికీ ఏంటి మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ బ్రహ్మగ్రంథిలో నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి ఉండదు. గురువు చెప్పింది చేయటమే తప్ప నేను నిర్ణయించుకుంటాను అనే మాట అనుడు వాడు. ఈ పని ఎప్పుడైతే చేయగలుగుతాడో స్వనిర్ణయము వదిలేసి గురు నిర్ణయమే నా నిర్ణయము అని ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిల పరిధి దాటి బ్రహ్మగ్రంథిలోకి అడుగు పెడతాడు. కానీ బ్రహ్మగ్రంథిని కూడా ఛేదించాలి వాడు. బ్రహ్మగ్రంథిని ఎలా ఛేదిస్తాడు వాడు? ఈ గురువు చెప్పినటువంటి ఆజ్ఞని 10 మందికి అందించి సామూహికమైనటువంటి క్రియాకలాపాలు మనం చేస్తున్నప్పుడు, సామూహికంగా మనం చేస్తున్నప్పుడు అనేక పనులు ఈ విష్ణు శివ ప్రిన్సిపల్స్ పనిచేయవు. సామూహికంగా ఏదైనా ఒక జీవో వచ్చిందనుకోండి, తన వాళ్ళ కోసమే ఆ జీవో ఇస్తాడు వాడు కదా. కానీ అది ఎవరికి పనిచేస్తుంది? తన వాళ్ళు కాని వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఒక్కసారికి ఎవరికి అది ఫలితం ఇవ్వకూడదు అనుకుంటాడో వాళ్ళకు కూడా దాని ఫలితాలు ఇచ్చిస్తాయి కదా. జీవోలో వచ్చేటటువంటి ప్రమాదం సామూహికమైనటువంటి ఒక ఆర్డర్ కానీ, సామూహికమైనటువంటి ఒక వ్యవస్థ కానీ, సామూహికంగా ఒక ప్రయత్నం మనం చేసినప్పుడు లిమిటేషన్స్ దానికి ఉండవు, దానికి ఏ విధమైనటువంటి శాపాలు ఉండవు. అందుకే గాయత్రికి కొన్ని శాపాలు ఉన్నాయని చెప్తాం మనం. ఈ గాయత్రికి ఉన్నటువంటి శాపాలు ఏంటి అంటే, శాపాలని కాదు, గాయత్రి నా ఒక్కరికి పనిచేయాలి అంటే పనిచేయదు, అందరికీ పనిచేయాలి అంటే పనిచేస్తుంది తప్ప నా ఒక్కరికే కావాలి, మిగతా వాళ్ళకి ఏమీ లాభం ఉండకూడదు అంటే పనిచేయదు. అంటే మరి నా ఆరోగ్యం కుదరపడాలి, నా పరిస్థితులు కుదరపడాలి అని అనుకోకూడదా? అనుకోండి, కానీ మీరు అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న తరంగాలు కూడా వ్యాపించి పక్క వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. నేను పరీక్షలు చదువుకోవడానికి దీపం వెలిగిస్తే పక్కవాడి ఇంట్లో కూడా లైట్ పడుతుంది. ఆ లైట్ని వాడు ఎలా ఉపయోగించుకుంటాడో మనం చెప్పలేము. వాడు నవలు చదువుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే వాడు మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. అలాగే ఈ గాయత్రి బ్రాహ్మీ చేతనత్వం యొక్క సింపుల్ ప్రిన్సిపల్ ఒకటే, సామూహికమైనటువంటి జీవితము జీవించగలగటము. అందుకే ఈకే గారు సహజీవనం అన్నారు. పేర్లు మారే కొంచెం కొంచెం, అంతకంటే ఇంకేం లేదు. గురువు గారు సంజీవని విద్య అన్నారు. కానీ ఏ పేరు పెట్టినా అరవిందో దాన్నే అతి మానస చేతన అన్నాడు. అతి మానస చేతన అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సూప్రామెంటల్ డిసెంట్, అందరి వ్యక్తుల్లోనూ కూడా పృథ్వీ మీద ఆ చేతనత్వం అలా అవతరించింది, మొత్తం పృథ్వీ అలా పైకి లేచింది అన్నాడు. పృథ్వీ అంటే నా ఉద్దేశం భూమి కాదు, పృథ్వీ చేతనత్వం. అతి మానస డేట్ ఏంటది? 23rd November 1926 నాడు ఆ సంఘటన జరిగింది అని చెప్పాడు. మొత్తం మానవాళికి చెప్పిన సంఘటన అది. అంటే ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని మీరు ఎప్పుడైతే జీవితంలోకి ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తారో, వ్యక్తిగత జీవితానికి స్వస్తి చెప్పి సామూహిక జీవితాన్ని మనం మొదలెట్టాల్సి వస్తుంది. కానీ దీని బీజాలు ఈ లేబర్ మూమెంట్, సత్యాగ్రహము, ఈ పేరుతో జరుగుతూనే ఉన్నాయి. సామూహిక జీవితం అంతే కదా, కొందరు శ్రామికులు కలిసి ఒక సంస్థని, ఒక సంఘటనని ఏర్పరచుకుంటారు. సంఘటన ద్వారా వాళ్ళు చేసేటటువంటి పని వ్యక్తిగతమైనటువంటి పనులు చేయలేరు కదా. నీకు ఏదైనా వ్యక్తిగత లాభం ఉంటే నువ్వు మేనేజర్ని కలుసుకో, మెల్లిగా వాడిని మోడర్న్ భాషలో కాక అంటారు. దాన్ని మిల్లిమిల్ల స్తోత్ర పాఠం అని కాక భాషలో, మెల్లిగా కాకపోతే ఏదో పని చేయించుకోవాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి మార్పుల కోసం ఇండివిజువల్ సాధన ఉంది. కానీ ఈ బ్రాహ్మీ చేతనత్వానికి, గాయత్రి చేతనత్వానికి సంబంధించినటువంటి సాధనలో వ్యక్తిగతమైనటువంటి మార్పులు కానీ, కోరికలు కానీ మీరు కోరకుండా సామూహికమైనటువంటి మార్పును మీరు ఎప్పుడైతే కోరుతారో, అందరి కోసం మీరు కోరేటటువంటి కోరికలు కోరుతారో, అప్పుడు మీరు విష్ణుగ్రంథి నుంచి శివగ్రంథికి, శివగ్రంథి నుంచి బ్రహ్మగ్రంథి వరకు వస్తారు. మీరు ఈ బ్రహ్మగ్రంథిలో రావటానికి ఇచ్చే ఇంజెక్షన్సే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు. యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాల్లో చాలా ప్రముఖమైనటువంటి సంకల్పము బ్రహ్మగ్రంథికి సంబంధించింది ఏంటి అంటే, నా జీవితము స్వార్థము కొరకు కాక పరమార్థము కొరకే వెచ్చిస్తాను. రెండోది ఏం చెప్తాం, నలువేపుల స్వచ్ఛత, మధురత, అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నిర్మించడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇవే కదా అక్కడ చెప్పుకుంటూనే ఇప్పుడు ఇంతవరకు నేను
ఏదో ఒక పెద్ద పేరు పెట్టి చెప్పాను నేను బ్రహ్మగ్రంథి అని. కానీ బ్రహ్మగ్రంథి అని పేరు పెట్టకుండా వాటిని యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు అన్నా అదే. చివరికి ఏం చెప్తాం అక్కడ మనం, ఇతరులు నా ఎడల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటాను, వారి ఎడల నేను అలాగే ప్రవర్తిస్తాను అని కోరుకుంటున్నాను అనేది బ్రహ్మగ్రంథి జాగ్రత్త అవటానికి కావలసినటువంటి రాజమంత్రం కీ. అది ఒక్క తాళం చెవి మీ దగ్గర ఉంటే అన్ని గ్రంథాలు జాగ్రత్త అయిపోతాయి. ఇంకేంటే ప్రతి వ్యక్తి మీరు చెప్పిన మాట వింటాడు. ఇంకేంటే అతను మనం ఎలా కావాలని కోరుకుంటున్నామో అలా ప్రవర్తిస్తాం, కానీ అతను నేను కావాలనుకున్నట్టు ప్రవర్తించమని కోరుకోవటం లేదు కదా, ఇంక వెనకేం చేస్తాడు అదే అనమాట అక్కడికి. కానీ ఇక్కడ వాడిని లొంగ తీసుకోవటానికి కాదు ఈ ప్రవర్తన చేసేది. ఇది మీ సంస్కారం అయిపోవాలి, మీ సహజ స్వభావం అయిపోవాలి. ఈ సహజ స్వభావం అయిన మరుక్షణం మీలో ఎటువంటి శక్తులు వస్తాయి, మొట్టమొదటి ఎదుట వ్యక్తి యొక్క మనోభావాలు తెలియటం మొదలెడతాయి. అప్పుడే కదా వాడు ఎలా కావాలని ప్రవర్తిస్తాడో అలా చేయగలం. కథ విన్నారా మీరు, తెలుసా కదా అర్థమంట తెలీదా? కథ ఏంటి అంటే ఒక పెళ్లిలో అవతం జరుగుతుంది, లడ్డూలు తీసుకొచ్చాడు కూడా వద్దు వద్దంటున్నాడు, కానీ కింద నాలుగేళ్ళు తీసుకున్నాడు. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే నాలుగు లడ్డూలు అయిపోయాయి, కానీ పైకి ఏం చెప్తున్నాడు వద్దు వద్దు అని. ఈ వడ్డించేవాడు ఇది చూడాలా ఇది చూడాలో నేర్చుకోవాలి అదనమాట. అంటే ఈ అతీంద్రియ శక్తుల్లో, ఈ అతీంద్రియ శక్తులు తెలుసుకోవటం అనేది పెద్ద కష్టం కాదు. అతీంద్రియ శక్తుల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, ఎదుట మనిషి లాగా మీరు ఊహించుకోగలిగితే అతని మనసులో ఉన్న భావాన్ని మీరు చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు. మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎలా వాడు ప్రవర్తిస్తాడో అన్నది ఖచ్చితంగా అందరూ చెప్పగలరు. చెప్పలేదు అని అనుకోను నేను. ప్రతి కుటుంబ సభ్యుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ మాట అంటే ఎలా రియాక్ట్ అవుతారు, యాక్షన్తో కూడా చెప్పగలరు వాళ్ళు కరెక్ట్గా. మరి దివ్య దృష్టి ఉన్నట్టే కదా వాళ్ళకి. కానీ ఈ అతీంద్రియ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎదుట వాడి మనస్సు మీ మనస్సు తాదాత్మ్యం చెందుకోవటం వల్ల, అతని మనస్సును మీరు పూర్తిగా అర్థం చేసుకోవటం వల్ల. కానీ ఇప్పుడు మీకు అతీంద్రియ శక్తి ఎందుకు రావటం లేదు అంటే, మనస్సును అర్థం చేసుకున్నారు కానీ దాని ప్రకారం మీరు అతనితో ప్రవర్తించటం లేదు. అతను నా ఇష్ట ప్రకారం ప్రవర్తించాలి కానీ నేను అతని ఇష్ట ప్రకారం ప్రవర్తించటం లేదు. కానీ ఈ మాట చదవగానే ఒక ప్రమాదం ఉంది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లైసెన్స్ వచ్చిందా? మాస్టర్ చెప్పారు కదా, మీరు విండ్రు ఏం చెప్పారు అక్కడ, ఎవరిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించండి అన్నారు తప్ప, మీరు మళ్ళా మమ్మల్ని మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింప చేయమంటే ఏంటని పిల్లలు పెద్దలను అడిగే ప్రమాదం ఏర్పడుతుంది ఈ మాటలు ఉంటే. కానీ అది నా ఉద్దేశం కాదు, గురువు గారి ఉద్దేశం అంతే అంటే కాదు. గురువు గారు చెప్పింది ఏంటి అంటే, దేశకాల పరిస్థితుల్లో మీ వ్యక్తిత్వ నిర్మాణానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఏది మంచిదో ఏది చెడో ఇప్పుడు మనకు అర్థం కాదు, పెద్ద అవుతాయి కానీ అర్థం కాదు. చాలాసార్లు నా జీవితంలోనే నేను మా నాన్నగారు చెప్పిన అనేక మాటలు వినలేదు, చాలా పుస్తకాలు చదివేశానని అహంకారం నాకు ఇప్పటికీ ఉందేమో తెలియదు. అంచేత ఆయన చెప్పేది ఏంటిలే నేనే చేసేసుకుంటానని, ఓ ఐదేళ్ళు పోయాక తర్వాత రెండు మూడు ముట్టికాయలు తెలియకరే మా నాన్నగారు చెప్పింది రైతే అని అర్థం చేసుకునేవాడిని నేను. అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ గ్యారంటీగా జరుగుతుంది. అంచేత పెద్దలు చెప్పిన మాట మరీ మీ గురువు గారు చెప్పిన పంధాకి వ్యతిరేకంగా ఉంటే వినొద్దు, కానీ గురువు గారు చెప్పిన పంధాలునే ఉంటే తప్పనిసరిగా వినండి, బాగుపడటానికి స్కోప్ ఎక్కువ. ఇది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ పిల్లలకి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, పిల్లలు మళ్ళా రేపు నేను వెళ్ళగానే ఇది పెద్దల మీద ప్రయోగిస్తారు, అది ప్రయోగించకండి, ద రివర్స్ ఇస్ నాట్ ట్రూ. అది అంచేత నేను ఇతరుల మనస్సును అర్థం చేసుకుని నేను అలా ప్రవర్తిస్తే వాడు ఎలా బాధపడతాడు, వాడు ఆనందిస్తాడో లేదో తెలుసుకుని నా ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉంటుంది అని ఒక నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చివరి మాటగా ఇంకో మాట చెప్పారు గురువు గారు యుగ నిర్మాణ సత్సంకల్పంలో. కానీ ఇదంతా కూడా బ్రహ్మగ్రంథి జాగరణ గురించే, అందుకోసం చెప్తున్నాను. కుండలిని జాగరణ మర్చిపోలేదు నేను, మీ కుండలిని గురించే చెప్తున్నాను ఇదంతా. నేను చివరి బ్రహ్మగ్రంథి జాగరణకి భేదనికి ఒకే ఒక మాట చెప్పారు, బ్రహ్మ సృష్టిని నిర్మిస్తాడు కనుక నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించగలవు. మనిష్య అతనే భాగ్యక నిర్మాత ఆపే, నీ భాగ్యాన్ని నువ్వే నిర్మించుకుంటావు, ఇతరుల మీద నువ్వు ఆధారపడవలసినటువంటి అవసరం లేదు అన్నంత ధైర్యము ధీమా ఒక బ్రహ్మకే ఉంటుంది, ఒక సృష్టికర్తకే ఉంటుంది. కనుక నువ్వు కూడా ఒక సృష్టికర్తవే, అంటే నీలోనే బ్రహ్మగ్రంథి పూర్తి కంట్రోల్లోకి వచ్చేసిందనే కదా అర్థం, నీ భాగ్యాన్ని నువ్వే నిర్మించుకుంటావు అన్నప్పుడు. కానీ మరి ఇది ఎలా చేయాలి, ఈ సాధన ఎలా చేయాలి, మరి ఈ గ్రంథి భేదన ఎలా చేయాలి? ఇంతవరకంటే నేను చెప్పేశాను, నేను మీ షట్చక్రాలు జాగ్రత్త అయిపోయాయి కానీ రెండు అడ్డుకున్నాయన్నాను. ఏ రెండు కూడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, విశుద్ధి చక్రం ఓవర్ యాక్టివేట్ అయిపోయింది అన్నాను. రెండోది ఆజ్ఞాచక్రం అసలు పనిచేయటం లేదు. విశుద్ధ చక్రం అంటే ఏంటి మాటలు, అనకూడని ఎన్నో మాటలు మనం మాట్లాడుస్తూ ఉంటాం, అనవసరమైన మాటలు చాలా. అందుకని గురువు గారు ఈ విశుద్ధ చక్రాన్ని కంట్రోల్ చేయడానికి కనిపెట్టిన మందు ఏంటి అంటే మౌనం. ఈ మౌనం రోజుకి వారానికి 3 సార్లు మౌనంగా ఉంటే విశుద్ధ చక్రం ఆటోమేటిక్గా దాని యొక్క తీవ్రత అంటే మాటల యొక్క తీవ్రత అనకుండా తెలుసుకోకుండానే మనం ఇదే మాటలు అనుకుని మళ్ళీ ఎవరినో బాధ పెట్టే మాటలు అనిస్తూ ఉంటాం. నేను సాయంత్రం అదే నేను చాలా బాధపడ్డాను కొంచెం ఎక్కువ మాటలు మాట్లాడేశానేమో, విశుద్ధ చక్ర జాగరణ జరిగిపోయింది అనమాట, నాకేం చేస్తాను దాన్ని మళ్ళీ తగ్గించుకున్నా. ఈ విశుద్ధ చక్ర జాగరణలో మాటలు తగ్గించటం, ఎందుకంటే మాటలు 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 మాట్లాడి చివరికి అసలు ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితిలోకి వచ్చాము అన్నది ఈ పొలిటికల్ లీడర్ స్పీచ్ ఉంటే నాకు చాలా అనిపిస్తుంది. అసలు మొదటి నుంచి మొదలెడతారు వాళ్ళు ఏదో, చివరి ఎక్కడో ఎండ్ అవుతుంది, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఒకటి అర్థమైంది, నాకు ఓటు వేసి గెలిపించండి అని. దానికోసం వాళ్ళు చెప్పక్కర్లే, వాళ్ళు అసలు ముంచున్నారంటేనే అర్థం అది కదా. తర్వాత మేము ఏం చేయబోతున్నాము, మేము ఏం చేయాలి, మా ప్రణాళిక ఏంటి, స్పష్టమైన అవగాహన ఎక్కడా లేదు కదా. మాటలు ఎక్కువైపోయి చేతలు తక్కువైపోతే వచ్చే ప్రమాదం అది. అది విశుద్ధ చక్ర జాగరణ వల్ల వచ్చే ప్రమాదం ఈ విశుద్ధ చక్ర జాగరణని. అందుకే పూర్తిగా అదుపులో పెట్టడానికి మందులు వేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మందులన్నీ కూడా విషాలతోనే తయారు చేయబడి ఉంటాయి, ముఖ్యంగా కుండలిని జాగరణ ప్రక్రియలో వేసేటటువంటి మందులు. అంచేత మీరేమి మందులు వేసుకోవటానికి ట్రై చేయకండి. శివుడు గురించి నేను చెప్తున్నాను, అంతకంటే ఇంకేం లేదు. హలాహలం తాగేడు అంటే అర్థం ఏంటి అంటే ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి మాటలే విషాలు. అందరూ ఆనందంగా కూర్చొని తింటున్నారు, హాయిగా ఉన్నారు, మనం నువ్వు చేశావులే ఓ పని అన్నం ఒక వ్యక్తిని, ఆనందం మొత్తం నాశనం అయిపోయింది కదా, అంతే కదా. అంతటా హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న వ్యక్తులు మొహం ముచ్చుకుని వ్యవస్థలకు వాళ్ళు వెళ్ళిపోతారు. హలాహలం, ఇంతకంటే పెద్ద హలాహలం ఏం కాదు. విషం తాగించాలా ఏంటి, డోర్ తెరిచి ఒక్క మాట ద్వారా మొత్తం వాతావరణాన్ని విషమయంగా చేయవచ్చు, రివర్స్గా ఆనందపూరితం కూడా చేయొచ్చు. అంచేత మాటలోంచి ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి ఏదైనా ఒక వాక్ వస్తుంది అంటే అది అక్కడే ఆపేయండి, బయటకు రానివ్వకండి. శివుడు చేసిన పని అది. మరి గొంతులోనే ఎందుకు ఉండిపోయింది అంటే విశుద్ధ చక్రం అక్కడే ఉంది కనుక, కడుపులో విశుద్ధ చక్రం లేదు ఏం చేస్తాడు, అంచేత అక్కడే ఆపుకున్నాడు. మాటను ఇక్కడే ఆపగలడు కదా, ఇక్కడే ఆపుతాడు. అంచేత హలాహలం తాగాడు అంటే అర్థము ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి మాటలు ఏవైనా ఉంటే అవి సాధకుడు బ్రహ్మగ్రంథ భేదన చేయవలసినటువంటి సాధకుడు నోటి నుంచి రాకూడదు. ప్రేమగా చెప్పండి చాలు. మాతాజీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, సత్యసాయిబాబా దగ్గరికి వెళ్తే అసలు ఎలా మాట్లాడాలో అది గమనించండి. మీరు వాళ్ళ స్పీచ్ వినొద్దు, స్పీచ్ వినడానికి ముందు మీరు చాలా బాగుంటారు, నా ఆశీర్వాదాలు మీతో ఉంటాయి, మీరు ఇలా చేయండి అదే కదా ఆయన చెప్పేది, మీరు అది అబ్జర్వ్ చేయకండి. ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అర్థం చేసుకోండి. మనం కూడా అలా మాట్లాడగలగటానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఈ ప్రయత్నాలు మీ ఇంట్లో చేసుకోండి, ఇంటి బయట చేయొద్దు. ఎందుకంటే ఈ ప్రయత్నాలను అర్థం చేసుకునే స్థాయికి సమాజం తగ్గలేదు, చాలా ఎత్తుకి ఎదిగిపోయింది సమాజం కదా. అంచేత ఈ స్థాయిని అర్థం చేసుకునే స్థితికి అది రాలేదు కనుక ఈ ప్రయత్నాలన్నీ మన ఇళ్లలో కానీ ఈ సాధనా క్యాంపుల్లో కానీ అక్కడ చేసుకోండి. కానీ సాధనా క్యాంపుల్లోనే విశుద్ధ చక్రం కొంచెం ఓవర్ యాక్టివేట్ అయిపోతే ఇంకా ప్రమాదం కదా. తర్వాత ఆజ్ఞాచక్రం, ఇది ఈ 2 చక్రాల గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా అంతా జాగ్రత్త అయిపోయే ఉన్నాయి మనకి. ఆజ్ఞాచక్రం అంటే గురువు చెప్పినటువంటి ఆజ్ఞను తూచా చెప్పకుండా పాటించటం, అది ఆజ్ఞాచక్ర జాగరణ అయింది అంటే. అది చేయగలిగాము అంటే మనలోని ఆజ్ఞాచక్రము కేంద్రీకృతం అయిపోయింది అని. కరిష్యే వచనం తవా నష్టో మోహ స్మృతి లబ్ధ్వా, కరిష్యే వచనం తవా, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అంటే మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పక్కర్లేదు. చాలా స్పష్టంగా 3000 పుస్తకాలలో ఆయన చెప్పారు. ఇంకా కావాలి అనుకుంటే రామకృష్ణ పరమహంస పుస్తకాలు తెచ్చుకోండి, దాని తర్వాత వివేకానంద పుస్తకాలు తెచ్చుకోండి, ఇలా రకరకాల పుస్తకాలు మీరు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా చదువుకోండి. మీరు ఇవంతా చదువుకున్న తర్వాత ఏం చేయాలి అన్న నిర్ణయం తీసుకోండి. ఏం చేయాలి అనే దాంట్లో నిర్ణయించుకోవటంలో 4 పదాలు గురువు గారు ఎప్పుడు కూడా మొత్తం యుగ నిర్మాణ యోజనకి, మొత్తం రాబోయే 21వ శతాబ్దపు యొక్క ఉజ్వల భవిష్యత్తుకి నాంది బేసిస్ 4 పదాలు ఉన్నారాయన. ఎప్పుడూ ఆ 4 పదాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మహానుభావుడు, ప్రతి మహావ్యక్తి చెప్పినటువంటి మాటల్ని కనుక మనం డిస్టిల్ చేస్తే, మరగబెడితే ఈ 4 పదాలు మిగులుతాయి. సేవ, సాధన, స్వాధ్యాయము, సత్సంగము, ఈ 4ంటిని వదలవద్దు. ప్రేమించే వ్యక్తిని నేను
అంచేత నేను ఈ పృథ్వీ కోసం ఏ దారం బట్టి ఏ విధంగా నేను ప్రయత్నాలు చేసినా కూడా ప్రేమ తిరిగి పొందుతాను. నాటు కోసుకొని సిద్ధాంతమే కదా ఆయన చెప్పదలుచుకున్నది ఇప్పుడు కూడా. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా కరిపేసి నేను తాగేశాను, నేను విషపానం చేసేసాను, నేను ఆ విషపానం చేసేసిన శివుణ్ణి నేనైనప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళకి ఇంకా కష్టాలు ఏముండవు అక్కడ. అందుకే కదా శివుడితో పాటు ఉండే వాళ్ళకి కష్టాలన్నీ శివుడు పాపం, సుఖాలన్నీ వీళ్ళకి అనే కదా అసలు మన పౌరాణిక ప్రిన్సిపల్స్ కూడా ఇది చెప్తున్నాను అక్కడది చేసేసాను నేను అని చెప్పాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వరదానము శాపాలు ఈ రెండే కదా. శాపము అంటే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే లిమిటేషన్, మనకు వచ్చేటటువంటి అడ్డు. అంచేత అడ్డులు నన్ను ఏం చేస్తాయి, నేనే వరదానం అయినప్పుడు ఐఎమ్ మైసెల్ఫ్ ఎ బ్లెస్సింగ్, ఇంకా అడ్డులు నన్ను ఏం చేస్తాయి, ఏమీ అడ్డుకోవు, నేను చేయదలుచుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది అనే భావనతో అది రాశారు.